పాపం గురువుగారు ఇంత మంచివాడు కూడా చివరికి శిష్యుడి వల్ల అవమానం పాలయ్యే దుస్థితి వచ్చిందనమాట. ఏం చేస్తాడు, తప్పదు యుద్ధానికి పిలిచాడు వాడు, రానండం అది అవమానం. సరే 11 గంటలకు గురువుగారు శిష్యుడితో పోటీకి వచ్చాడు. శిష్యుడు వచ్చారు, గురువుగారు ఈ చూసుకోండి కాసుకోండి అని ఇలా ఒంటి చేత్తో దండం పెట్టాడు. జై గురు అన్నాడు. అంటే వెటకాల గురువుగారి దగ్గర నేర్చుకుని, గురువుగారి దగ్గర పేరు తెచ్చుకుని, గురువుగారి ద్వారా ఎంతో ప్రపంచ ప్రసిద్ధి పొంది, గురువుగారి వల్ల పైకొచ్చిన శిష్యులు ఇలా పడగొట్టేవాళ్ళు ఉంటారు. దానికి ఇది ఒక ఉదాహరణ ఈ కథ, గుర్తుపెట్టుకోండి. అటువంటి గురువులు, నీచాతి నీచులైనటువంటి శిష్యుల్ని పడగొట్టాలి. ఆ గురువులు ఎప్పుడూ కూడా ఇటువంటి నీచులైన శిష్యుల్ని ఎలా పడగొడతారో ఈ కథ చెబుతోంది మనకి. సరే, మొత్తం మీద గురువుగారికి శిష్యుడికి పోటీ మొదలైంది. ఎక్కువ మంది అయితే మాత్రం లోపల ఆనందం పొందుతున్నారట. ఎప్పుడు? గురువుగారు పడిపోయినప్పుడు. శిష్యుడు కుర్రాడు కదండి, పైగా గురువుగారి దగ్గర మెలకువలన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకుని గురువుగారిని టప్పని తిప్పి కింద వారేయడం మొదలెట్టాడట. గురువుగారు పడిపోయినప్పుడల్లా వీళ్ళంతా ఏలలో చప్పట్లు, భలే భలే గురువుగారు పడిపోయాడు, అయిపోయాడు రా బాబు వీడు అని అందరూ కూడా ఏలలేయడం మొదలెట్టారట. ఇంకొక అరగంట ఇలా జరిగితే గురువుగారు చచ్చే స్థితి వచ్చిందనమాట. హఠాత్తుగా గురువుగారు, ఏది ఈ భయంకర యుద్ధంలో ఓహరి సాహరి జరుగుతున్నటువంటి ఓహరి సాహరి యుద్ధం జరుగుతూ ఉంటే హఠాత్తుగా ఎదురుగుండా ఉన్న శిష్యుణ్ణి ఈ రెండు కాళ్ళ సందు మధ్యలోంచి చెయ్యిలా పట్టుకుని టపుక్కను గురుక్కుని తిప్పి కింద పారేసేట, వెన్నుపోసు పడేలాగా. ఇది ఒక విచిత్రమైన పొట్టి, ఈ పొట్టి ఆయన నేర్పలేదు. ఆయన వీడిని తిప్పి సరిగ్గా వెన్ను నేల మీద పడేలా కొట్టాడు. శిష్యుడు వెన్నుపోసు మొత్తం పటక్కన విరిగిపోయింది. ఇంకోవాడు లేవలేకపోయాడు. అమ్మా అమ్మా అన్నాడు. ఆ తర్వాత ఎంత గుంజుకున్నా, చేతులు ఎంత నేల మీద పెట్టినా లేవలేకపోయాట. వాడు యావత్ జీవితం చక్రాల కుర్చీకి పరిమితం అయిపోయాడు. వాడు అలా వెన్ను విరిగి ఏడుస్తూ, అన్యాయం గురు అన్యాయం, నాకు ఈ పొట్టు నేర్పలేదేమో అన్నట్ట, ఇప్పుడు నేర్చుకోరా అన్నట్ట. ఒరే పొట్టి, పొట్టి శిష్యుడు అండి వాడు, అందుకని ఒరే పొట్టి ఇప్పుడు నేర్చుకోరా ఈ పొట్టు. ఒరే నీలాంటి ఆషాఢభూతులు ఉంటారని నాకు తెలుసు, గురువుల్ని పడగొట్టే వాళ్ళు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటారు. నేను అందుకే అన్ని పొట్లు నేర్పి ఒక్క రెండు పొట్లు మాత్రం నీకు నేర్పలా. అత్యావశ్యక స్థితిలో ఆ రెండు పొట్లతో అవతలని చంపగలను. ఆ టెక్నిక్ ఇది. ఇప్పుడు నేను పట్టుకుని కింద పారేసానుగా, నీకు ఇప్పుడు నేర్చుకుని నీ శిష్యుడికి చెప్పుకో అన్నట్ట. ఇంకేం నేర్పుతాడు వీడు? ఇక జీవితంలో లేవలా. ఇంట్లో కూర్చొని అలాగే గురువుగారికి ద్రోహం చేశాను, భార్యావాడి కాపడం పెట్టన్నట్ట. దుర్మార్గులైన శిష్యుల్ని పడగొట్టడానికి గురువులు ఆ మాత్రం టెక్నిక్ కట్టే పెట్టుకోకపోతే కొంపలు ఉరుగుతాయి. మంత్రములు అవతలవాడికి ఇచ్చినా ఆ మంత్రంతో గురువుగారిని పడగొట్టాలని చూసేటటువంటి శిష్యులు ఉంటారు సరే, వాళ్ళని నుంచి రక్షించుకోవటానికి గురువులు కొన్ని మంత్రశక్తుల్ని మాత్రం పొరపాటున లీక్ చేయరు. అందుకే మంత్రముల విషయంలో రహస్యాతిరహస్యత్వాత్ గోపనీయం త్వయామునే అంటుంది అమ్మవారు. ఇవి రహస్యము కంటే రహస్యం. ఇవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇచ్చినా కూడా అవసరమైతే తనను రక్షించుకునే కొన్ని శక్తులు అట్టే పెట్టుకోవాలి. జగదంబండి ఆవిడ ఈ దుర్మార్గుడు ఎన్ని వరాలు అడిగినా, ఎన్ని రకాల ప్రయత్నములు చేసినా వాడిని ఎలా చంపాలో ఆలోచించుకునే అప్పుడు వరములు ఇప్పిస్తుందిట. అందుకే ఆవిడ బుద్ధి రూపేణ సంస్థిత అని పిలువబడింది. అటువంటి జగదంగం, జగదంబ అంటే సృష్టికర్త్రి, సృష్టి భర్త్రి, సృష్టి హర్త్రి అయినటువంటి జగదంబ ముందు వీడి ఆటలు సాగుతాయా ఈ మూర్ఖుడివి. అందుకే దేవతలు జయహోమాత అని సంస్తుతించారు. ఇక తర్వాత అమ్మవారి శక్తులు విజృంభించాయి. వరస పెట్టి ఈ కాలకేయులు, ఈ నివాత కవచులు, కాలకులు, దౌర్హుదులు, మౌర్యులు అని పిలువబడే వాళ్ళని వరస పెట్టి ముక్కలు ముక్కలు కింద నరికి అవతల పారేశారట. కోటాను కోట్ల మంది రాక్షసుల్లో పట్టుమని 1000 మందో 2000 మందో మిగిలారు. మిగతా వారంతా గజగజలాడి చచ్చారు. చచ్చిగా చావగా మిగిలిన వాళ్ళు పారిపోయారు. పరుగు పరుగున సింహ నిసింహుల దగ్గరికి వెళ్ళారు. ఓ నిసింహ, సింహ ఘోరం జరిగిపోయింది, జీవితంలో మృత్యువే లేదు అని విర్రవేగిన మన రక్తబీజుడు విచిత్రంగా మరణానికి గురయ్యాడు అని జరిగింది చెప్పగానే సింహ నిసింహులు తెల్లబోయారట. ఏమిటి విచిత్రం, రక్తబీజుడికి మరణమా? అది కూడా ఇంత చిత్రంగానా? ఒక స్త్రీ అంత నాలుక పెంచి నాలుక మీదకి వాడిని లాక్కుని వాడి రక్తం నేల మీద పడకుండా చూసి, నెత్తురు బొట్టు చెమ్మకుండా చూసి వాడిని చంపిందా? దీన్ని బట్టి చూస్తూ ఉంటే వచ్చిన ఆవిడ సామాన్యురాలు అయ్యి ఉండదు, మన మృత్యువే అయి ఉంటుంది. దేవతలు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు, కపటాలు పన్నుతూ ఉంటారు. వాళ్ళు మంత్రోపాసకులు, భయంకరమైన తమ మంత్రశక్తులతోటి ఈ శక్తిని సృష్టించి ఉంటారు. ఇప్పుడు ఈ హతశేషులైన దానవులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వచ్చిన శక్తి సామాన్య స్త్రీ కాదు. త్రిమూర్తుల భార్యలు కూడా అయ్యి ఉండరు. ఇదంతా దేవతల యొక్క పన్నాగం. దేవతలంతా కలిసి ఒక తంత్రశక్తిని సృష్టించి ఉంటారు, ఒక యజ్ఞగుండంలోంచి అభిచార శక్తిని సృష్టించి ఉంటారు అనుకున్నారట వాళ్ళు. కృత్య అని ఒకటి ఉంటుందండి. ఏంటంటే యజ్ఞం ఒక గుండంలో ఏర్పాటు చేసి చతురస్రాకారంలో ఉన్న ఒక యజ్ఞగుండాన్ని తయారు చేసి అందులో లోకరక్షణ కోసం కానీ లోక భక్షణ కోసం కానీ తాంత్రిక శక్తిని సృష్టించి ఒక ప్రక్రియ ఉన్నది. శత్రువులను సంహరించటానికి పుట్టించే ఒకనొక ఆసురీ శక్తిని, భయంకర శక్తిని, దుష్ట శక్తిని, క్షుద్ర శక్తిని కృత్య అంటారు, లేదా అభిచారిక శక్తి అంటారు. ఈ శక్తుల్ని సాధారణంగా క్షుద్ర మాంత్రికులు ఉపయోగిస్తారు. వాళ్ళు యజ్ఞగుండం తయారు చేసి మాకు పని చేసి పెట్టు, మేము చెప్పిన వాళ్ళని చంపిపెట్టు అని కొన్ని రకాల హోమద్రవ్యాలను ఆ యజ్ఞగుండంలో వేసి అల్పమంత్రములు చదువుతారు. ఈ అల్పమంత్రముల వల్ల యజ్ఞగుండం నుంచి ఒక రాక్షస శక్తి పుడుతుంది, ఆసురీ శక్తి పుడుతుంది. ఈ ఆసురీ శక్తి వాడు చెప్పిన పని చేసి తర్వాత నాశనం అయిపోతుంది. ఇలా వెంటనే పనిచేసి పెట్టి నాశనం అయ్యే శక్తిని కృత్య అంటారన్నమాట. కాకపోతే ఈ శక్తులు భయంకరమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళ మీద పనిచేయవు, ఓ మాదిరి వాళ్ళ మీద పనిచేస్తాయి, ఉపాసకుల మీద పనిచేయవు. కాళిదాసు లాంటి గొప్ప ఉపాసకుల్ని ఈ కృత్యలు ఏం చేయలేవు. ఇప్పుడు ఈ అజ్ఞానులు గనక సింహనిసింహులు ఏమనుకుంటున్నారు, సందేహం లేదు ఇదేదో దేవతల చేత సృష్టింపబడిన కృత్య అభిచారిక శక్తి, ఈ శక్తి అవ్వడం వల్లే మన రాక్షసుల్ని చంపగలుగుతుంది అనుకున్నారట. అప్పుడు కూడా వాళ్ళకి ఇంకా వెలగలేదు. నిజంగా అభిచారిక శక్తి అయితే బ్రహ్మవరాలు పొందిన రక్తబీజుని ఎలా చంపుతుందండి? రక్తబీజుడు సామాన్య వరాలు పొందినవాడు కాదుగా, బ్రహ్మంతటి వాడిని తపస్సు చేసి మెప్పించి వరములు పొందినవాడు. అటువంటి వాడిని సామాన్యమైన క్షుద్రశక్తి అయితే చంపగలదా? అయినా వాడికి బుర్ర తక్కువ కనుక ఈ క్షుద్రశక్తి ఏదో సృష్టింపబడింది దేవతల చేత, ఆ శక్తి వచ్చింది, ఆ కృత్య వచ్చింది, చంపిపోయింది అనుకుని ఇక వీళ్ళిద్దరూ బయలుదేరారు యుద్ధరంగానికి. ముందు నిశుంభుడు, వెనక వాళ్ళ అన్న శుంభుడు, మహాసైన్యాన్ని, కాల్బలాన్ని, మూలబలాన్ని కూడా వెంటబెట్టుకెళ్ళారు. కాలినడకన వెళ్ళే సైనికులు ఎక్కడో అంతఃపురానికి రక్షణగా ఉండవలసినటువంటి ప్రత్యేక బలం అటువంటి వాళ్లతో వెళ్ళారట. సాధారణంగా యుద్ధరంగంలోకి మూలబలాన్ని పట్టుకెళ్లరు. మూలబలం అంటే ఏమిటనమాట, అత్యావశ్యక స్థితిలో కోటని అంతఃపురాన్ని రక్షిస్తారు వాళ్ళు. స్పెషల్ కమెండోస్, వాళ్ళ దగ్గర మంచి శక్తులు ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్కడు 25 మందిని అవలీలగా మట్టు పెట్టగలుగుతారు. అటువంటి అపార శక్తి కలిగిన వాళ్ళని, పరాక్రమవంతుల్ని, చురుకుగా ఎటైనా పరిగెత్తేటటువంటి వాళ్ళని, గోడలు కూడా పాకగలిగేటటువంటి వాళ్ళని మూలబలం అంటారు. ఈ మూలబలానికి ఒక ట్రైనింగ్ ఇస్తారట, ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారట. గోడల మీద కూడా చకచక ఎక్కేస్తారటండి వాళ్ళు. అటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వస్తారు యుద్ధానికి అంటే ఇంకా దిక్కు లేనప్పుడు, మొత్తం రాజ్యం అంతా దెబ్బతింటోంది, యుద్ధం చేయడానికి సామాన్యులు వెళ్ళిన ప్రయోజనం లేదనుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి వాడు బయలుదేరతారు. అటువంటి మూలబలంతో కూడా వచ్చాడు శుంగుడు. వచ్చాడంటే వాడికి లోపల భయం వచ్చింది. భయం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారనమాట, ఎక్కడెక్కడున్నవన్నీ బయటకు తీసుకొస్తారు. ఇలా తమకి రక్షణగా ఉండే శక్తులందరినీ తీసుకుని శుంభని శుంభులు వచ్చి ఎదురుగుండా చూశారు జగదంబని. ఓ అయ్య బాబోయ్, ఏమిటి శక్తి అనుకున్నారట వాళ్ళు. సింహవాహనం మీద ఉన్న 8 భుజాలతో ఉన్న అమ్మ ఒక పక్కన, భయంకరంగా 4 చేతులతో ఉన్న, నల్లని శిరా వంటి రంగుతో, ఎర్రని నాలుగుతో కనపడుతున్న, అగ్నిగోళం వంటి నేత్రాలతో ఉన్న కాళికామాత మరొక పక్కన, మరో పక్కన మాతృకలు, ఇది కాకుండా మాతృకలకి సాటి వచ్చే రూపాలు కలిగిన మరికొన్ని దేవతాశక్తులు, అమ్మవారి శక్తులు. ఈ శక్తులన్నీ చూచి వాళ్ళొక క్షణకాలం విభ్రాంతికి గురయ్యారు, భయానికి గురయ్యారు, కంగారు పడ్డారు. అయినా సరే వీరులు గనక, వరాలు ఉన్నవాళ్ళు కనుక మళ్ళీ ఆగారు. అప్పుడు ముందుగా నిశుంభుడు ఘోర యుద్ధం చేశాడు. నిశుంభుడికి, అమ్మవారికి, అమ్మవారి శక్తులకి మధ్యలో యుద్ధం జరిగింది. అమ్మవారిని వాడు శూలంతో పొడిచాడు, అమ్మవారిని మరో శూలంతో ఆ శూలాన్ని విరగొట్టి పొడిచింది. వాడు బాణాలు వేశాడు, బాణాలు అమ్మ ఖండించింది. వాడు ఖడ్గం విడిచిపెట్టాడు, అమ్మ తన కత్తితో ఆ కత్తిని నరికి అవతల పారేసింది. ఇలా ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా ఎడంకాలతో ఒక్క తన్ను తన్ని కింద పారేసి నిశుంభుడిని కింద పారవేసి తొక్కి కాలితో, అది ఎడంకాలుతో, ఎడమ కాలుతో ఒక తొక్కు తొక్కి కుడికాలు పైకెత్తి వాడి కంఠాన్ని పొడిచి, ఆ తర్వాత సోలంతో గుండెల్లో పోటు పొడిచి వాడి గుండెకాయ మొత్తం బయటికి లాగేసింది. వాడి గుండెకాయ మొత్తం బయటకు వచ్చింది, ఆపరేషన్ చేసి గుండెకాయ తీసినట్టుగా తీసి బయట పారేసి చంపేసింది. నిశుంభం నిహతం దృష్ట్వా భ్రాతరం ప్రాణసంవితం హన్యమానం బలంచీవ శుంభ క్రుద్ధోప్రవీద్వచః క్షణకాలంలో నిశుంగుడు ఘోరమరణం పాలవడం చూసి ఆశ్చర్యపోయాడు వాడు. ఒక స్త్రీ ఎడమకాలుతో నా తమ్ముడిని తన్ని కింద పారవేసింది, వాడి పొట్ట మీద తొక్కింది, కుడికాలు వాడి కంఠం మీద పెట్టి తొక్కింది, సోలంతో వక్షస్థలంలో పొడిచింది, గుండెని లాగి బయటికి ఆ తర్వాత వాడిని సంహరించింది. ఇది ఎలా జరగగలిగింది? నా తమ్ముడు నిశుంభుడు సామాన్యుడు, ఆ మహాపరాక్రమవంతుడు, నిజం చెప్పాలంటే అన్నని మించిన బలవంతుడు, పైపెచ్చు ఎవరి చేతిలోనూ మరణం లేని వరం పొందినవాడు అనుకుంటూ ఉండగా అమ్మవారు చిరునవ్వునవి, మూర్ఖుడా, నీ మనస్సులో ఆలోచన నాకు తెలుసు, ఎవరి చేతిలో చావులేదు అనుకుంటున్నావు నీ తమ్ముడికి. అయోనిజయైన స్త్రీ శరీరము నుంచి ఆవిర్భవించిన స్త్రీ చేతిలో వాడికి చావున్నది, ఆ విషయం మర్చిపోకరా, అందుకే నేను అలా వచ్చా. గౌరీ దేహం నుంచి పుట్టిన కౌశికిని నేను, దుర్గని నేను, సకల లోకాలని పరిపాలించే జగదంబని నేను, ఈ రాక్షసులు నా శరీరాలలో నుంచి బయటకు వచ్చిన చిన్ని చిన్ని శక్తులు, వీళ్ళందరినీ నేనే సృష్టించాను, సద్బుద్ధితో ఉండండి అన్నాను. వాళ్ళు దుర్బుద్ధి వహించారు, లోక కంటకులయ్యారు, అందుకే సంహరించాను. నువ్వు అన్నగారివి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ తమ్ముడు చావుని కళ్ళారా చూసావు కదా, కాబట్టి నీకు హెచ్చరిక చేస్తున్నాను, ఎప్పటికైనా మించింది లేదు, మిగిలిపోయిన సైనికుల్ని వెంట పెట్టుకుని పాతాళానికి పో, సద్బుద్ధితో బతుకు, అప్పుడు నేను నిన్ను చంపను, శరణు కరుణించు ఓ జగదంబ అని ప్రార్థించిన వాళ్ళకి అభయదానం చేయటం నా లక్షణం. ఎంతటి దుర్మార్గుడైనా తాను చేసిన పాపానికి పశ్చాత్తాపం పొంది ఇంకా ఎప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను అంటే వాణ్ణి రక్షిస్తాను, నేను దుర్గని, ఒక్కసారి తలుచుకున్నంత మాత్రం చేత నన్ను వాళ్ళ భీతిని తొలగిస్తాను. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో, దుర్గే ఓ దుర్గా అని సంబోధన అన్నమాట ఇక్కడ. స్మృత తలుచుకున్నట్టయితే అంటే దుర్గా నిన్ను తలుచుకున్నట్టయితే, జంతోహ ప్రాణుల యొక్క, వాడు ఎవడైనా అవ్వచ్చు కాక, వాడు దేవతవ్వచ్చు రాక్షసుడవ్వచ్చు, ఎవడైనా సరే అమ్మని తలుచుకుంటే ఓ అమ్మా అని అమ్మని ఒక్కసారి తలుచుకుంటే వాళ్ళ యొక్క భీతి మహరసి, వాళ్ళ భీతిని భయమును తొలగిస్తావు అని దేవతలు నన్ను స్తోత్రం చేశారు. నేను అలాంటి దానిని, అందువల్ల నువ్వు మారు మాట్లాడకుండా నీ హత శేషులైన సైనికులను వెంట పెట్టుకుని రసాతలానికి పోయావంటే సుఖంగా ఉంటావు, లేదా యుద్ధరంగంలోని సోదరుడి లాగి ఉసురు కోల్పోతావు, అసూలు కోల్పోతావు అనగానే వాడు ఒక క్షణకాల దిష్టి బొమ్మలో నిలబడ్డాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా, మూర్ఖురాలా, ఇప్పటిదాకా యుద్ధం జరిగి నా తమ్ముడు చచ్చిపోయాక నా ప్రాణరక్షణ కోసం పారిపోతానా, అయినా నీదేం పరాక్రమం, నువ్వు ఒంటరిగా నాతో యుద్ధం చేస్తే నువ్వు గొప్పదానివి. బలావలేపా దుష్టేత్వం మా దుర్గే గర్వమావక, అన్యాసం బలమాశ్రిత్య యుద్ధసే యాతి మానిని, నువ్వొక్కదానివి రాకుండా ఈ కాళికని ఈ శక్తుల్ని వెంట పెట్టుకొస్తావా, ఈ మాతృకా దేవతలతో కాళికతో కలిసి ఇంతమంది యొక్క బలం మీద ఆధారపడి యుద్ధం చేస్తున్నావు, నీవు స్వశక్తితో యుద్ధం చేయటంలా, ఒక్కదానివి నా ఒక్కడితో ముఖాముఖి యుద్ధం చెయ్యి, అప్పుడు నీ పరాక్రమం తేలుతుంది. 10 మంది మందని వెంట పెట్టుకుని వాళ్ళ సహకారంతో యుద్ధం చేయటం కూడా యుద్ధమేనా? 10 మంది యొక్క సహకారం తీసుకున్న వాళ్ళు, ఇతరుల సహకారం తీసుకున్న వాళ్ళు, ఇతరుల బలముతో యుద్ధము చేసేవాళ్ళు బలవంతులు కాదు, ఏ బలము లేకుండా యుద్ధం చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు. ఏది, నీకు కనుక పరాక్రమం ఉంటే, పౌరుషం ఉంటే నీవు నాతో ముఖాముఖి యుద్ధం చెయ్యి, ద్వంద్వ యుద్ధం చెయ్యి, మనిద్దరం ఒకరితో ఒకరు యుద్ధం చేద్దాం, అంతేకాని ఈ శక్తులతో కలిసి యుద్ధం చేయడం కాదనగానే అమ్మ నవ్వింది. ఏమిరా, నువ్వెంతమంది సైన్యాన్ని వెంట పెట్టుకొచ్చావు, నా దగ్గర కేవలం నాతో కలిపి 9 మంది, 9 మంది శక్తులతో యుద్ధం చేయడానికి కోట్ల మంది సైనికులు పంపి వాళ్ళు తెచ్చాక ఇప్పుడు నాకు సలహా ఇస్తున్నావా, వీళ్ళందరినీ వెంట పెట్టుకొస్తే కానీ నేను యుద్ధం చేయలేనా? ఒరే, నువ్వన్నట్టే నేను ఒక్కదాన్నే యుద్ధానికి వస్తాను, కావాలంటే అప్పుడు నాతో యుద్ధం చేసి నన్ను ఓడించగలిగితే ఇప్పటికే మించింది లేదు, నేను నిన్ను వరిస్తాను. ఇంకొక మాట, ఇంతమంది ఉన్నారు వాళ్ళందరి సహకారంతో యుద్ధం చేస్తున్నాను నేనని కదా నువ్వు అంటున్నావు, ఎక్కడున్నారు ఇంతమంది, నేను ఒక్కదానే సుమా ఈ ప్రపంచంలో ఉన్నది, ఏకైవాహం, నేను ఏక ఏవ అహం, అహం నేను ఏక ఏవ ఒక్కదాన్నే. నువ్వు వేదవాక్యాలు వినలేదేమో, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అంటోంది ఉపనిషత్తు, ఈ ప్రపంచంలో పరబ్రహ్మ ఒకటే, ఆ పరబ్రహ్మని నేనే, అందుకే నన్ను బ్రహ్మస్వరూపిణి అంటారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఈ చరాచర జగత్తులో, నాకు రెండు లేవు శక్తులు, ద్వితీయ కామమాపర, నేను కాకుండా మరొక శక్తి ఎక్కడున్నది? ఓహో వీళ్ళంతా ఉన్నారు అనుకుంటున్నావేమో, వీళ్ళంతా నాలోంచి బయటకు వచ్చిన శక్తులు, నా శరీరము నుంచి ఉద్భవించిన శక్తులు వీళ్ళంతా. పశ్యైతాదృష్టమయ్యేవ విశంత్యో మద్విభూతయః తతః సమస్తాః తాః దేవ్యో బ్రహ్మాణి ప్రముఖాలయం తస్యా దేవ్యా స్తనౌ జగ్ముః ఏకైవాసీ తదాంబిక. నీవు చూడు, వీళ్ళంతా నాలోంచి బయటకు వచ్చిన శక్తులు, నా మహిమ, నా విభూతులు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారో లేదో చూడు అని అమ్మ ఒక్కసారి తన శక్తులకే చూసింది. ముందు కాళిక, అందరూ చూస్తూ ఉండగా నల్లగా నాలుగు చేతులతో ఉన్న మహాకాళి భద్రకాళి టిక్కున అమ్మవారి కంటిలో దూరిపోయింది, మాయమైపోయింది, ఇప్పుడు అమ్మలో లీనమైపోయింది. ఇంకా అమ్మ శరీరములు ఏ ఏ అవయవము నుంచి ఏ ఏ దేవతలు వచ్చారో వాళ్ళంతా, అనగా ఈ బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాగేంద్రి చాముండని పిలువబడే శక్తులన్నీ అమ్మవారి శరీరంలో అవయవాల్లో లీనమైపోయారు. ఒక ఆవిడ చేతిలోకి, ఒక ఆవిడ నాలుక మీదకి, ఒక ఆవిడ చెవుల్లోకి, ఒక ఆవిడ కటిలోకి, వెన్నులోకి, ఇలా ఒక్కొక్క అవయవంలోకి ఒక్కొక్క దేవత వెళ్ళి కలిసిపోయారట. మొత్తం ఈ అమ్మవారి యొక్క విభూతులు, ఈ శక్తులన్నీ అమ్మలో లీనమైపోతే ఇప్పుడు యుద్ధరంగంలో కేవలం సింహవాహనం మీద అమ్మ మాత్రమే మిగిలింది, ఇంకెవ్వరూ లేదు. ఇప్పుడు అమ్మ మాత్రమే ఏకైక శక్తి, ఆదిశక్తి, పరాశక్తి యుద్ధరంగంలో మిగిలింది. చూస్తూ ఉండగా పైగా ఈ రాక్షసుడు చూస్తూ ఉండగా, ఏ రాక్షసుడు అమ్మని తిప్పాడో ఆ శుంగుడు చూస్తూ ఉండగా అమ్మవారి శక్తులన్నీ అమ్మలో లీనమైపోయాయి. వాడు తెల్లబోయాడు, ఎంతమంది ఉన్నారు వీళ్ళందరి అండతో వీళ్ల సహకారంతో నా మీద యుద్ధానికి వస్తున్నావా అన్న మూర్ఖుడు ఇప్పుడు వీళ్ళంతా అమలో లీనమైపోతే దిష్టిబొమ్మలా నిలబడిపోయాట. ఇదేదిరా ఇదే విచిత్రం, ఆ శరీరం నుంచి శక్తులు బయటకు వస్తున్నాయి, మళ్ళీ శక్తులు అందులో కలిసిపోతున్నాయి. బయటికి రావడం వస్తాయి కానీ కలిసిపోవడం కష్టం కదా. ఉదాహరణకు మనమే చూస్తున్నాం కదా, ఒక అమ్మ ఉన్నది, ఈ అమ్మ గర్భం ధరించి పిల్లవాడిని కన్నది, ఈ పిల్లవాడిని మళ్ళీ తన కడుపులోకి వేసుకోగలదా? ఈ సృష్టిలో ఎవరైనా పని చేయగలరా? ఒకసారి ఆలోచించండి. తాను కన్న బిడ్డని గుటుక్కుని మింగి లోపలికి తీసుకెళ్ళగలదా? అలా మింగగలిగితే తాటక లేకపోతనా అంటారు, అది అసంభవం. మింగడం మామూలు మానవులు ఆ పని చేయలేరు. మింగి మళ్ళీ బయటికి తెప్పించగలరా? తెప్పించలేరు. కానీ అమ్మవారు అందరూ చూస్తుండగా ఎప్పటికప్పుడు శక్తులు బయట పెడుతోంది, మళ్ళీ తనలో పెడుతున్నది. అంటే తనలో ఉన్నటువంటి వాటిని ఒక్కొక్కప్పుడు బయట పెట్టి మళ్ళీ ఒక్కొక్కప్పుడు లోపలికి పెట్టుకుంటుంది. అందుకే పోతన గారు అష్టమస్కందులు ఏం చెప్పారు? ఒక పరి జగముల వెలినేడి, ఒక పరి లోపలికి కొనుచు ఉభయముదానై సకలార్థ సాక్షియవు అయ్యకలంకుని నాత్మమూలు నర్ధితలంతున్. ఓ ప్రభు, ఓ విరాట్ పురుష, ఓ పరబ్రహ్మమ, ఈ లోకాలన్నీ నీలో ఉన్నవే. ఒక్కొక్కప్పుడు నీవు ఏదో ఒక ఆలోచన పుట్టి ఒక లీల చెయ్యాలనుకుని నీలో ఉన్న రూపములన్నీ బయటికి తీసుకొస్తున్నావు, ఈ లోకాలు బయట పెడుతున్నావు. ఈ లోకాలన్నీ నీలోంచి బయట పెట్టి వాటిని కొంతకాలం పోషించి మళ్ళీ ప్రళయకాలంలో నీలోకి లాక్కుంటున్నావు, నీలో కలుపుకుంటున్నావు, లయం చేసుకుంటున్నావు. ఈ విధంగా లోకములు నీవే, బయటున్నవి నీవే, లోపలున్నవి నీవే, మొత్తం వ్యాపించినది నీవే. అటువంటి నిష్కళంకమూర్తి పరబ్రహ్మమా నీకు నమస్కారం అని స్తోత్రం చేస్తాడు ఆయన. ఎక్కడైనా ఉపనిషత్తులు వేదములు పురాణముల సారం ఒకటే, ఈ ప్రపంచంలో ఉన్న పరమాత్మ ఒకటే. అందుకే అమ్మవారు నేను ఒక్కదాన్నే, ఇన్ని అనుకుంటున్నావేమో, ఇన్ని రూపములతో ఉంటాను, ఇన్ని పనులు చేస్తాను, కానీ చివరికి వచ్చరికి నేనే. ఒక్కొక్క పనికి ఒక్కొక్క రూపంలో ఉంటాను. ఉదాహరణకు ఒక్కొక్క వ్యక్తికి ఆరోగ్యం కావాలి, అప్పుడు కౌమారి రూపంలో దర్శనమిస్తాను. ఒక వ్యక్తికి పాండిత్యం కావాలి, అప్పుడు బ్రహ్మాణి రూపంలో దర్శనమిస్తాను. ఒక్కొక్కప్పుడు ధనం కావాలి, అప్పుడు మహాలక్ష్మి రూపంలో, వైష్ణవి రూపంలో దర్శనమిస్తాను. ఒక్కొక్కప్పుడు శరీరంలో ఎముకలు, మజ్జ, మాంసం దెబ్బతిన్నప్పుడు, ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు, బలం కావాలనుకున్నప్పుడు, ఉత్సాహం కావాలనుకున్నప్పుడు చాముండ రూపంలో దర్శనమిచ్చి వాళ్ళ శారీరక ఆరోగ్యం, వాళ్ళ బలం పెంచుతూ ఉంటాను. ఒక్కొక్కప్పుడు మానవులకి భూమికి సంబంధించిన ఇబ్బందులు వచ్చాయి, ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు, లేకపోతే వాడు ఏదో పొలం కొనుక్కున్నాడు, ఆ పొలం ఇతరులు కబ్జా చేశారు, స్థలం కొనుక్కున్నాడు, ఎవడో లొక్కున్నాడు, వీడి ఇల్లు, వీడి స్థలం, వీడి పొలం కావాలి, అలాంటప్పుడు వారాహి రూపంలో వాడిని అనుగ్రహించి వాడికి భూమి మీద నిలవ నీడ ఉండేలా చేస్తాను. ఒక్కొక్కప్పుడు మానవుడికి శత్రువులంటే భయం, ఎక్కువైపోతోంది, దుష్టశక్తులు పెరిగారు, ఈ వ్యక్తిని పడగొట్టాలనుకుంటున్నారు. ఈ శత్రువుల యొక్క భయం నుంచి బయటపడడం ఎలాగా అని జీవి ఆలోచించినప్పుడు నారసింహి రూపంలో వాడి శత్రువుల్ని చీల్చి చెండాడి వాడిని రక్షిస్తూ ఉంటాను. ఈ విధంగా అనేక రూపాలతో మానవుల్ని రక్షించేది నేనే. ఉత్పాతములు పుట్టినప్పుడు, అనేక అపశకునములు పుట్టినప్పుడు, వాస్తుదోషములు వచ్చినప్పుడు మహేంద్రీ రూపంలో వచ్చి రక్షించేది నేనే. చివరకు వచ్చేసరికి ఈ రూపములన్నీ ఉపసంహరించుకొని అన్నిటికీ మించిన మూలశక్తిగా, ఆదిశక్తిగా, చైతన్యశక్తిగా, మోక్షమిచ్చే తల్లిగా, దర్శనమిచ్చి కాపాడే శక్తిని నేనే. ఇప్పుడు అర్థమైందా? కానివర యుద్ధం చెయ్యండి. వాడు అమ్మవారితో ఘోర యుద్ధం చేశాడు, అపూర్వ యుద్ధం చేశాడు అండి. ఆ ఇద్దరికీ మధ్యలో నువ్వా నేనా అన్నట్టు యుద్ధం జరిగింది. హఠాత్తుగా వాడు ఏం చేశాట, అమ్మవారిని రెండు చేతులతోటి ఎత్తి పట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయాట. ఆకాశ మార్గంలో ఎగిరే శక్తి ఉన్నవాడు రెండు చేతులతో పట్టుకుని రువ్వున పైకి ఎగిరాడు. పైకి ఎగిరి పై నుంచి కిందకి విడిచిపెట్టాడు. అంటే పై నుంచి కింద పడిపోతే తునా తునకలై చచ్చిపోతుందని. అమ్మవారు నిరాధార, ఏ ఆధారం లేకుండా వాడు విడిచిపెడితే పైన నిలబడి, వారి పిచ్చివాడా, నేను మహాశక్తిని, సరదా కోసం నువ్వు పట్టుకుంటే నీతో పాటు పైకి వచ్చాను, ఇప్పుడు పట్టుకోరాంది. ఆకాశంలో నిరాధారగా నిలబడిందిట. ఇప్పుడు ఇందాక సింహం మీద ఉన్నప్పుడు రెండు చేతులతో ఇలా పట్టుకుని పైకి తీసుకుపోయి విడిచిపెట్టిన వీడు మళ్ళీ పట్టుకుని గిరగరా తిప్పుదామని దగ్గరకు వచ్చి పట్టుకున్నట్ట. అమ్మవారి కాలు కదపలేకపోయాడు, ఎడమ కాలు. కాలు అంటారేమిటి, ఎడం కాలు కదపడం కోసం ముందు గోరు ఒకటి పట్టుకున్నట్ట, గోరు గట్టిగా పట్టుకుని అన్నట్ట, గోరు కూడా కదలలేదు. నాయన, నేను తలుచుకుంటే నన్ను గడ్డి పరకలా ఎత్తగలుగుతావు, నేను వద్దు అనుకుంటే నా కాలి గోరు కూడా కదపలేవు. కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతిని నేను. నా చేతి గోళ్ల నుంచి నారాయణుని 10 అవతారములు సృష్టించిన దానిని. అటువంటి శక్తి ఇలాంటిది ఒకటి ఉంటుందని తెలియడానికే ఇంతసేపు యుద్ధం చేశాను, ఇక కాసుకోరా అని వాడి రెండు కాళ్ళు పుచ్చుకుని గిర్రని తిప్పేసింది అనమాట. అప్పుడప్పుడు రాతి బండ మీద బట్టలు ఉతుకుతాం చూసారా, వెయ్యర దెబ్బ దరు వెయ్యర దెబ్బ అని అలా గిరగిర గిరగిర గిర తిప్పేసి వాడిని ఢామ్మని కింద నేల మీద బండరాయి మీద వేసుకొట్టింది. తస్య చేయవ శిరోనాస్తి, ఆ దెబ్బతో వాడి తలకాయ లేదు, పట్మని దెబ్బతోటి వాడి తలకాయ ముక్కలు ముక్కలైపోయింది. ఆ తర్వాత కాళ్ళు లేవు, చేతులు లేవు, కీళ్ళు లేవు, వాడు విగత ప్రాణి. కేశములలాగా వెదజల్లబడగా, అంటే విరబూయబడగా జుట్టు, వాడి తల వెంట్రుకలు చాలా పొడుగ్గా ఉంటాయండి. ఆ తల వెంట్రుకలు వాడి తల పగలగానే తలో దిక్కుకి పడిపోయాట. అలా వెదజల్లబడిన కేశములతో కిందపడి ప్రాణం విడిచిపెట్టేశాడు. కానీ అదృష్టవంతుడు, వాడు చావగానే అమ్మవారి స్పరిశకు రుచుకు తెచ్చాడుగా. అమ్మ తన చేత్తో పుచ్చుకుని గిరగిరా తిప్పి బండరాతి మీద వేసి కొట్టి చంపింది. దాంతో వాడి శరీరంలోంచి దివ్య జ్యోతి బయటకు వచ్చింది, ఒక మహాకాంతి బయటకు వచ్చింది, వాడి ప్రాణవాయువు బయటకు వచ్చింది. పోయేటప్పుడు అమ్మవారి రూపం చూశాడు. అమ్మ చేత్తో వాడిని పట్టుకోవటం వల్ల అమ్మ కరస్పరిశకు నోచుకున్నాడు. దాంతో వాడి ప్రాణవాయువు అందరూ చూస్తుండగా అమ్మలో కలిసిపోయిందట. అది యోగం అంటే. చస్తే చచ్చాడు, అమ్మ చేతిలో పోయాడు. ఎంత పుణ్యం చేసుకున్న వాడికి వస్తుంది, యుద్ధం చేసి కూడా వాడు అందులో కలిసిపోయాడు. అందుకే బాంధవమునైన, వగనైన, పగనైన, ప్రీతినైన, ప్రాణభీతినైన అమ్మవారిని, భగవంతుడిని నువ్వు ఏ వంకతో అయినా తలుచుకో, బంధుత్వంతో తలుచుకో, భయంతో తలుచుకో, బాధతో తలుచుకో, ప్రేమతో తలుచుకో, ప్రాణభయంతో తలుచుకో. ఎలా తలుచుకున్నా భగవంతుడిలో లీనమైపోతావు. అమ్మ చేతిలో వైరంతో యుద్ధం చేసి మరీ చచ్చిపోయి ఆవిలో కలిసిపోయాడు వాడు. తక్కిన రాక్షసులంతా చల్లా చెదరై పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు దేవతలంతా ఒక్కసారిగా అక్కడికి వచ్చారు. జయహో జగదంబ అన్నారు, పుష్పవర్షం కురిపించారు, అమ్మకి నమస్కరించారు. అప్పుడు ఒక తమాషా జరిగింది. అప్పటిదాకా ఆకాశంలో నుంచి అగ్ని వర్షించిందిట. పాపాత్ములు దుర్మార్గులు భూమిని పరిపాలిస్తే ఏమవుతుందో తెలిసిన ఇక్కడ చెప్పుకొచ్చారండి. దేవీ భాగవతంలో ఇంకా బాగా చెప్పారు, మార్కండేయ పురాణంలో కూడా చెప్పారు. ఈ పాపాత్ములు పరిపాలించినంతకాలం భూమి మీద వర్షములు లేవట, వేడి ఎక్కువగా ఉందిట. అసలు వర్షాకాలంలో వేడి ఏంటండి, ఒకసారి ఆలోచించండి. మేఘములు నిప్పులు వెదజల్లాయట, మేఘాల్లోంచి నిప్పులు వర్షించినట్టుగా ఉండేది, ఎక్కడ చూసినా వేడి. అలాగే దోమలు ఎక్కువగా ఉండేవి, చీమలు ఎక్కువగా ఉండేవి, మనుషుల ప్రాణాలు తీసే కొత్త కొత్త జీవులు పుట్టుకొచ్చేవి, సక్రమంగా పంటలు పండేవి కాదు. భూమంతా నానా రకాలుగా అట్టుడికిపోయింది. దుర్మార్గులు పాపాత్ములు కనుక భూమిని పరిపాలిస్తే ఆ భూప్రాంతంలో అన్ని కష్టాలే ఉంటాయి, ఉత్పాతములు ఉంటాయి, మహామారులు ఉంటాయి, వేడెక్కువగా ఉంటుంది, చల్లదనం పోతుంది, హఠాత్తుగా దోమలు మిడతలు ఈ దండులు తయారైపోతాయి, భూగర్భంలో ఉన్న నీరు బాగా పొల్లగా ఉప్పగా రకరకాలుగా మారిపోతూ ఉంటుందిట. భూమిలో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయంటే ఇంత వేడొస్తుందంటే మనల్ని పరిపాలించేవాళ్ళు దుష్టులు అని అర్థం అనమాట. మీరు చూడండి ఎప్పుడైనా ఎప్పుడు చూసినా సరిగ్గా వర్షాలు పడవు, తుఫాన్ వస్తే తప్ప వర్షం పడదు అనుకోండి. అక్టోబర్లోనూ వేడే, నవంబర్లోనూ వేడే, అసలు డిసెంబర్లో చలికాలంలో కూడా వేడే. అంటే మన ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు దుష్టులు, అలా పరిపాలించినప్పుడు మాత్రమే ఇలా తయారవుతుంది అని చెప్పాను. నేను చెప్పలే సోమండి, నా మీద పడకండి. ఇందులో చెప్పాడు, మీరు చూడండి దుర్గా సప్తశతిలో ఉన్నా చెబుతాను మీకు. ఆ భయంకరమైన ప్రకృతి ఇప్పుడు ఎప్పుడైతే వీడు తెచ్చాడో ప్రశాంతం అయిపోయింది. వెంటనే ఏమైపోయింది, ఆకాశం చల్లబడిందిట, చల్లని గాలి వీచిందిట, హాయిగా అనిపించిందిట. దుర్గా సప్తశతిలో 11వ అధ్యాయంలో 10వ అధ్యాయం చివరిలోనూ ఈ విషయాలు రాశారన్నమాట. భయంకరమైన దోషాలన్నీ పోయాయి. దాంతో భూమి పులకించింది, వాయుదేవుడు చల్లగా వీచాడు, మబ్బులు కూడా ఏమీ విధమైనటువంటి అగ్నివాయువులు వెదతలడం మానేశాయి, పట్టపగలే మెరుపు తీగులు మెరవడం ఆగిపోయింది. అందుకనే దేవతలు ఆనందపడి ప్రకృతిని పులకింపజేసావు తల్లి, ఈ దుర్మార్గుణ్ణి ఈ వికృత స్వరూపుణ్ణి సంహరించి కాపాడావు, ఈ రోజు నుంచి మేమందరం సుఖంగా జీవిస్తాం, యజ్ఞములతో సుఖంగా జీవిస్తామంటూ స్తోత్రం చేశారు. సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణ శక్తి నారాయణి, విష్ణుమూర్తిలో పోషించడానికి పనికొచ్చే శక్తి నారాయణి అని పిలువబడుతుంది. అమ్మవారు గౌరీ, నారాయణి, బ్రాహ్మి, అనేక శక్తులు కదా. ఇది ప్రత్యేకంగా నారాయణి స్తోత్రం. ఎందుకని నారాయణి స్తోత్రం చేశారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళందరికీ పోషణ కావాలి. అమ్మ అనుగ్రహం ఉంటే నిలబడతాం మనం. పుట్టడం పెద్ద గొప్ప కాదు, పుట్టిన తర్వాత ఆరోగ్యంతో బ్రతకాలి, ఎన్నో పనులు చేయాలి, సుఖంగా జీవించాలి, ఉన్నంతకాలం కావలసినటువంటి ఆహార పదార్థాలు సంపదలు పొందాలి. ఇలా పోషణ చేసే అమ్మవారి శక్తికి నారాయణి అని పేరు. ఆపో నారాయతి ప్రోక్తాః ఆపో వై నరసో నవః అయనంతశతః పూర్వం తేన నారాయణ స్మృతః. నీటిని నారా అంటారు. అమ్మవారికి నారాయణి అని ఎందుకు పేరు వచ్చింది? ఎప్పుడు అమృత సముద్రంలో ఉంటుంది, జలము వలె ప్రకాశిస్తున్న అమృత సముద్రంలో నివసిస్తుంది. అమృతమన్నా నీరన్నా కూడా పర్యాయ పదాలు అవి. మానవులకి ప్రాణం అమృతమే కదా, నీరే కదా, నీరు లేకపోతే మానవుడు బతకడు. అటువంటి నీటిని నివాస స్థానముగా చేసుకుని ప్రజల్ని రక్షిస్తున్నావు, జలాన్ని ప్రసాదించి ప్రజల్ని రక్షిస్తున్నావు. జలంలో ఉంటావు, జలం నీళ్లు అట్టే పెట్టుకుంటావు, అందువల్ల నువ్వు నారాయణివి. అగ్నిని కూడా నారా అంటారు. పంచభూతాల్లో అగ్నిస్వరూపం నువ్వయ్యి ప్రజలకి అగ్ని ద్వారా ఏ ఏ ఉపకారములు జరగాలో ఆ ఉపకారములను జరిపిస్తూ అగ్ని వల్ల వచ్చే ప్రమాదములు లేకుండా చేసే తల్లివి గనక కూడా నువ్వు నారాయణివి. వాయువు మానవులకి ఎంతవరకు వీస్తే ప్రమోదము ఆహ్లాదము సుఖము ఆరోగ్యము కలుగుతాయో అటువంటి వాయు ప్రసరణ చేసి ప్రజల్ని కాపాడుతున్నావు కాబట్టి నీవు నారాయణివి. ఆకాశం మానవులకి ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడేలా చేసే నీవు నారాయణివి. భూమి మానవులకి ఎన్ని రకాల పదార్థాలు ఇవ్వాలో ఆ పదార్థాలన్నీ భూమి రూపంలో ఉండి ఇచ్చి ఈ భూమిని ప్రజలకి నివాస స్థానం చేసిన నీవు నారాయణి. అంటే ఒక మొక్కలో చెప్పాలంటే నారాయణి అంటే ఈ పంచభూతములను సృష్టించినది, ఈ పంచభూతముల ద్వారా ప్రపంచమునకు మేలు చేస్తున్నది. సక్రమంగా ఉన్నప్పుడు మనం బాగున్నప్పుడు మనల్ని కాపాడుతుంది. మన బుద్ధి బాగుంటే అమ్మ నారాయణి అవుతుంది. నారాయణి అయితే పంచభూతాలు మన మాట వింటాయి, పంచభూతాలు మనకి సాయం చేస్తాయి. మనం కనుక శుంభనిశుంభుల్లో అయితే అప్పుడు పంచభూతాలు మనల్ని వంచిస్తాయి, పంచభూతాల్లో కలిపేస్తాయి, వీడు పంచత్వం పొందుతాడు. ఇలా మనుషుల్ని శిక్షిస్తూ రక్షిస్తూ ఉండే తల్లివి, అందువల్ల నారాయణివి. పరమ పోషకురాలివి, ఏ కష్టము లేకుండా మానవునికి నిరంతరం ఎప్పుడు ఏది కావాలో అది సమయమునకు ఇచ్చే తల్లిని నారాయణి అంటారు. నారాయణి అంటే మరొక అర్థం ఏమిటి? సువర్ణాది ధాతువులు కూడా, ఇప్పుడు బంగారం వెండి ఇనుము ఇవన్నీ కూడా నారా అని పిలువబడతాయి. అమ్మవారు ధాతువుల రూపంలో ఉన్నది. అమ్మ లేకపోతే ఈ ధాతువులు లేవు, ఇవి లేకపోతే మనకి బతుకులేదు. ఏదో ఒక సమయంలో బంగారం అవసరం, వెండి అవసరం, ఇనుము అవసరం, ఇత్తడి అవసరం, రాగి అవసరం, అన్ని రకాల ధాతువులు ఈ ప్రపంచంలో ఉన్న మానవులకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. ఇన్ని ధాతువుల రూపంలో ప్రజా రక్షణ చేస్తున్న తల్లి గనక అమ్మ నారాయణి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నారాయణి అనే సంబోధనతో దేవతలు స్తోత్రం చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమ్మ ఇవ్వని వస్తువు లేదు, సకల పదార్థ స్వరూపిణి అమ్మ. అన్ని పదార్థములు తల్లి, అన్ని వస్తువులు ఆవిడే. అటువంటి నీకు నమస్కారం. సర్వస్య బుద్ధి రూపేణ, ప్రతి ప్రాణిలో తెలివితేటల రూపంలో ఉంటావు. మానవుడికి ఎప్పుడు ఏ విధమైన ఆలోచన కావాలో ఆలోచన నువ్వే ఇస్తావు. బుద్ధి రూపంలో ఉండేదానివి, ఒక బుద్ధి కాదట, మీలో నాలో అందరిలో ఉంటుంది ఆవిడ. అంటే పాపాత్ముల్లో ఆ పాపపు బుద్ధి ఆవిడే, పుణ్యాత్ముల్లో పుణ్యబుద్ధి ఆవిడే. పాపాత్ముల పాప బుద్ధిలో చేరి ఒరే ఇది చేస్తే ప్రమాదం రాని హెచ్చరిక చేస్తుందిట, అయినా వాడు పెడచెమని పెడతాడు, నశిస్తాడు. ఇలా నీ మాట వెనక నశించే వాళ్ళ బుద్ధి నువ్వే, వాళ్ళని సరైన మార్గంలో పెట్టే బుద్ధి నువ్వే, ఈ లోకములన్నింటినీ సృష్టించే ఆలోచన అనేది ఆ బుద్ధి రూపంలో ఉండే నీకు నమస్కారం. మానవుల యొక్క హృదయంలో ఉంటూ మానవుల్ని ఎప్పటికప్పుడు రక్షించే తల్లి నీకు నమస్కారం. స్వర్గము అపవర్గము రెండు ఇస్తుందటమ్మ. స్వర్గం అంటే కేవలం కొన్ని సుఖాలే, స్వర్గం కూడా శాశ్వతం కాదుగా. స్వర్గం కూడా మనం కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ కింద గెంటేస్తుందండి. అవి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మీరు మంచి పుణ్యం చేస్తే ఆ పుణ్యం వల్ల స్వర్గానికి వెడతారు. ఆ స్వర్గంలో ఈ పుణ్యం ఎంతకాలం ఉంటే అంతకాలం అక్కడ ఉంటారు. అయిపోయాక పదవీ విరమణ మళ్ళీ గెంటేస్తారు. మళ్ళీ అనుకుంటారో లేదో మీకు తెలియదు. మళ్ళీ భూలోకానికి రావలసిందే, ఏదో ఒక జన్మ ఎత్తవలసిందే, మళ్ళీ పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళవలసిందే. అందుకే స్వర్గ సుఖం చాలా తక్కువ సుఖం, అల్ప సుఖం. జ్ఞానులు అందుకే స్వర్గం కూడా కోరరట. ఈ రోజుండి రేపు నశించిపోయే స్వర్గం మాకెందుకు, అపవర్గం కావాలి అంటారట. అపవర్గం అంటే భూమి మీదకి తిరిగి రావలసిన పునర్జన్మ ఎత్తవలసిన యోగము రానివ్వనిది. ఒకవేళ జన్మ వస్తే స్వేచ్ఛగా అవతారం కింద వచ్చి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళై పుట్టడం, ఈ రెంటికి అపవర్గం అని పేరు. నారదుడు లేక బ్రహ్మ ఇలాంటి వాళ్ళు జన్మించారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళకి ఏమిటి లాభం? ఎప్పుడు కావాలంటే అప్పుడు భూమికి వస్తారు, వద్దంటే వెళ్ళిపోతారు. ఆ స్థాయికి వెళ్ళాలి. అలాంటి జన్మని అపవర్గం అనే పిలుస్తారు.